సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభిస్తుంది. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనల్ని సంతోషపెడతాడు. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురువు సహాయమూలననే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలవవలెను. కాబట్టి మనము సద్గురువును వెదకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభిద్దాం. సాటే అనునతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండేవాడు. కాలాంతరమున వ్యాపారంలో చాలా నష్టాన్ని పొందాడు. అంతేగాక మరికొన్ని సమస్యలు అతనికి చుట్టుకున్నాయి. అందుకే అతడు విచారగ్రస్తుడయ్యాడు, విరక్తి చెందాడు. మనస్సు చెడి చెంచల మగుడచే ఇల్లు విడిచి చాలా దూరం పోవాలనుకున్నాడు. మానవుడు సాధారణంగా భగవంతుని గూర్చి చింతించడు, కాని కష్టములు నష్టములు దుఃఖములు చుట్టుకునినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థిస్తాడు. వాని పాపకర్మలు ముగియవేళకు భగవంతుడు అతనిని సద్గురు చెంతకు చేరుస్తాడు. ఆ సద్గురువు తగిన సలహా అనిచ్చి వాని క్షేమాన్ని కాంక్షిస్తాడు. సాటేగారికి కూడా అట్టి అనుభవమే కలిగింది. అతని స్నేహితులు సిరిడీకి వెళ్లమని సలహా ఇచ్చారు. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతిని పొందుతున్నారని, వారి కోరికలు కూడా నెరవేరుతున్నాయని సాటేకి చెప్పారు. సాటేగారికి ఇది నచ్చింది. వెంటనే 1917 సిరిడీకి వచ్చాడు. అచ్చట శాశ్వత బ్రహ్మవలి స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడగు సాయిబాబాను చూచిన వెంటనే అతని మనసు చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగింది. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించింది. అతడు గొప్ప మనోబలము గలవాడగుటచే వెంటనే గురుచరిత్రము పారాయణం చేయడం ఆరంభించాడు. 7 చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాటి రాత్రి అతనికి కలలో ఒక దృష్టాంతాన్ని చూపాడు. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకుని దానిలోని విషయాలను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు, అతడు దానిని శ్రద్ధగా వినునట్లు చూపాడు. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా సంతోషించాడు. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవుచున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతాన్ని రుచిచూపుట బాబా యొక్క దయార్ద్ర హృదయమే కదా అని అనుకున్నాడు. ఆ మరుసటి దినము ఆ దృశ్యాన్ని కాకాసాహెబ్ దీక్షితుకు తెలియజేసి దాని భావం ఏమై ఉండునో సాయిబాబాను అడిగి తెలుసుకునమన్నాడు. ఒక సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనో కనుగొన్నమన్నాడు. కాకాసాహెబ్ సమయం చూచి బాబాను ఇట్లడిగాడు, ఓ దేవా, ఈ దృశ్యము వలన సాటేకి ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరుకొనవలన లేక ఇంకొక సప్తాహ పారాయణము చేయవలన? అతడు ఒక అమాయక భక్తుడు, అతని కోరిక తీరవలెను, అతనికి దృష్టాంతరమును బోధించవలెను, వారిని ఆశీర్వదించు అని ప్రార్థించగా అతడు గురుచరిత్రను ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెను, ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అని పలికారు బాబా. ఆ సమయంలో అక్కడే ఉన్న హేమాడ్ పాంత్ బాబా పలుకులు విని మనసులో ఇట్లనుకున్నాడు, సాటే ఒక్కవారమే పారాయణ చేసి బాబా దర్శనాన్ని స్వప్నంలో కన్నాడు. నేను 40 నుంచి పారాయణ చేస్తున్నాను గాని ఫలితము లేదే. అతడిక్కడ 7 మాత్రమే ఉన్నాడు. నేను 7 నుంచి ఇక్కడనే ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమిటి? చాతక పక్షి మేఘం నుంచి పడే నీటి బిందువుకై కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తన దయామృతాన్ని నాపై వర్షిస్తారని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదిస్తారని కనిపెట్టుకుని ఉన్నాను అని చింతించాడు. ఈ ఆలోచన వారి మనసులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించాడు. భక్తుల మనసులలో నుండి ఆలోచనలన్నీయో బాబా గ్రహించేవారు. అంతేగాక చెడ్డ ఆలోచనలను అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించేవారు. హేమాడ్ పంత్ మనసును కనిపెట్టి బాబా వాణిని వెంటనే లేపి శ్యామా వద్దకు పోయి అతని వద్ద 15 దక్షిణ తీసుకుని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మన్నారు. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యింది. కనుకనే వారట్లు ఆజ్ఞాపించారు. బాబా ఆజ్ఞను జవదాటగలవారెవరు? హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామా ఇంటికి పోయాడు. అప్పుడే స్నానం చేసి దోవతి కట్టుకుంటున్న శ్యామ హేమాడ్ పంతును చూసి బయటకు వచ్చారు. మధ్యాహ్నహారతి సమయమందు మసీదు నుండి ఎందుకు వచ్చారు? మీరేదో చీకాకుతో చంచలముగానున్నారు. మీరు ఒంటరిగా వచ్చినారు. సరే, కొంతసేపు కూర్చుని విశ్రాంతి తీసుకోండి. ఈలోగా నా పూజను ముగించి వచ్చేదను. తాంబూలం వేసుకోండి. పిమ్మట ఆనందంగా కొంతసేపు మాట్లాడుకునేదము అంటూ శ్యామ ఇంటిలోనికి వెళ్ళాడు. హేమాడ్ పంతు శ్యామ ఇంటి ముందర వసారాలో కూర్చున్నాడు. కిటికీలో ఏకనాథ భాగవతమను ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఆయనకు కనిపించింది. అది భాగవతంలోని ఏకాదశ స్కందానికి ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫార్సు చేయుటచే బాపూసాహెబ్ దీక్షిత్ శ్రీకృష్ణునికి అర్జునునికి జరిగిన సంభాషణారూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థదీపిక అనే జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునికి అతని సేవకుడు ఉద్ధవునికి జరిగిన సంభాషణారూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణాన్ని నిత్యము సిరిడీలో చదువుచుండేవాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణమును వినుమని పంపేవారు. ఈ గ్రంథములే భాగవత ధర్మంలోని ముఖ్య గ్రంథాలు. భక్తులు బాబా ఆజ్ఞానుసారం ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించేవి. హేమాడ్ పంత్ కూడా నిత్యము ఏకనాథ భాగవతాన్ని పారాయణ చేసేవాడు. హేమాడ్ పంత్ ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథభాగము పూర్తి చేయకయే కొందరి భక్తులతో కలిసి మసీదుకు పోయాడు. శ్యామా ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతము తీయగా తాను ఆనాడు పూర్తి చేయని భాగం వద్దనే పుస్తకం తెరుచుకున్నది. తన నిత్య పారాయణము పూర్తి చేయుటికే కాబోలు బాబా తనను అచ్చటికి పంపెనని హేమాడ్ పంత్ భావించాడు. వెంటనే అక్కడే తన నిత్య పారాయణాన్ని పూర్తి చేశాడు. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటికి వచ్చాడు. శ్యామాను చూడగానే హేమాడ్ పంత్, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించారు. అంతేకాదు, కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పారు అన్నాడు. శ్యామ ఆశ్చర్యంతో, నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారాలు పైకమునకు బదులుగా బాబాకు సమర్పించుము అనగానే హేమాడ్ పంత్, సరే, నీ నమస్కారములు ఆమోదింపబడ్డాయి. మనము కూర్చుని కొంతసేపు మాట్లాడుకునిదము. మన పాపములను నశింపజేయునట్టి బాబా లీలలను కథలను చెప్పుము అన్నాడు. శ్యామ, అయితే కొంతసేపు కూర్చును. ఈ బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. నీకు ఇదివరకే తెలియను. నేనా పల్లెటూరి వాడను, నీవా చదువుకున్న పట్టణవాసివి. నీవు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూచియేయుందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు వక్క సున్నము తీసుకుని తాంబూలం వేసుకో. నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటకు వచ్చి హేమాడ్ పంతతో మాట్లాడుతూ కూర్చున్నాడు. అతడిట్లన్నాడు, ఈ దేవుని లీల కనుగొన శక్యము కానిది. వారి లీలల కంతు లేదు. వానిని ఎవరు గమనించగలరు? బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పకూడదు? మీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దకు ఎలా పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను అంటూ శ్యామ ఇట్లు చెప్పాడు. నాకొక కథ జ్ఞాపకం వస్తోంది, అది మీకు చెబుతాను. నాకది స్వయంగా తెలుసు. భక్తుడెంత మనోనిచ్చి ఎంతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశం ఇచ్చను. ఉపదేశమను మాట వినగానే హేమాడ్ పంత్ మనసులో ఒక స్మృతి మెదిలింది. వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణము జ్ఞాపకం వచ్చింది. తన మనస్సుకు శాంతి కలిగించు నిమిత్తం బాబా తనను శ్యామా వద్దకు పంపాడని గ్రహించాడు హేమాడ్ పంత్. అయినప్పటికీ ఈ భావాన్ని అణుచుకుని శ్యామా చెప్పే కథలు వినుటకు సిద్ధపడ్డాడు. ఆ కథలన్నీ బాబాకు తన భక్తుల యందు ఎట్టి దయాదాక్షిణ్యములు గలవో తెలుపుతాయి. వానిని వినగా హేమాడ్ పంతుకు ఒక విధమైన సంతోషం కలిగింది. శ్యామా ఈ దిగువ కథను చెప్పసాగాడు. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ కథ. రాధాబాయి అని ఒక ముసలమ్మ ఉండేది. ఆమె కాశాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి శిరిడీకి వచ్చింది. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందింది. ఆమె బాబాను గాఢంగా ప్రేమించింది. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశమును పొందవలనని మనోనిశ్చయం చేసుకున్నది. ఆమెకింకేమీయో తెలియదు. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశం చేయనచో ఉపవాసముండి చచ్చెదనని మనస్సులో నిర్ణయించుకుంది. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేసింది. ఇలా 3 రోజులు గడిచాయి. ఆమె పట్టుదలకు శ్యామా భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లన్నాడు, దేవా, మీరేమి ప్రారంభించితిరి? మీరు అనేక మందిని ఇచ్చటకు ఈడ్చుకు వచ్చెదరు. ఆ ముసలమ్మను నీవు ఎరిగియేయుందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె మీపైన ఆధారపడి ఉన్నది. ఆమె మరణించే వరకు ఉపవాసం ఉండాలని నిశ్చయించుకుని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశమిచ్చు వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశమివ్వకపోవటచే ఆమె చచ్చినదని లోకులు అంటారు. కాబట్టి ఆమెను కరుణించు, ఆశీర్వదించు, ఆమెకి తగిన దారి చూపు అని ప్రార్థించగా ఆమె మనోనిశ్చయమును చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధంగా బోధించాడు. ఓ తల్లి, అనవసరమైన యాతనకేలా పాల్పడి చావును కోరుచున్నావు. నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా ఎందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగుగా వినినచో నీకది మేలు చెయ్యను. నాకొక గురువుండేవారు. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారిని నేను చాలా కాలం సేవించాను, కాని నా చెవిలో వారి ఏ మంత్రము ఉపదేశించలేదు. నాకు వారిని వదిలిపోయే తలంపే లేకుండేది. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకున్నాను. కాని వారి మార్గము వారిది. వారు నా తల గురిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించాను. మీ గురువుగారు పూర్ణ కాములైనచో వారు మిమ్ములను దక్షిణ అడుగునేలా వారు నిష్కాములని ఎట్లనిపించుకుందురు అని నీవడగవచ్చు. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కారు. ధనముతో వారు చెయ్యినదేమున్నది? వారు కోరిన 2 కాసులలో 1 నిష్ట, 2 సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నేనీ 2 వారికి అర్పించాను. వారు ప్రసన్నులైనారు. నా గురువును అట్లు 12 సంవత్సరాలు సేవించాను. వారే నన్ను పెంచి పోషించారు. భోజనమునకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేదు. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చు. ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించేవారు. ఆ విధమైన గురువేయుండరు. నిరంతర ధ్యానంలో నన్ను వారిని తదేకంగా చూసేవారు. మేమిద్దరము పరమానందములో మునిగేవారము. రాత్రి మగళ్ళు నిద్రాహారము లేక నేను వారి వైపు దృష్టి నిలిపితిని. వారిని చూడనిదే నాకు శాంతి లేకుండేది. వారి ధ్యానము తప్ప, వారి సేవ తప్ప నాకింకో వ్యాపకం లేదు. వారే నా ఆశ్రయము. నా మనసు ఎల్లప్పుడూ వారి యందే నాటుకుని ఉండినది. ఇదియే వారడిగిన దక్షిణలో 1 పైస, సబూరి అని పిలువబడే సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలము కనిపెట్టుకుని వారి సేవ చేశాను. ఈ ప్రపంచమనే సాగరాన్ని సబూరి అనే ఓడ సురక్షితంగా దాటిస్తుంది. సబూరి అనున్నది అత్యంత ఉత్తమ లక్షణం. అది పాపాలన్నింటినీ తొలగిస్తుంది, కష్టములను పారద్రోలుతుంది, అనేక విధముల అవాంతరాలను తొలగించి భయాన్ని కూడా పారద్రోలుతుంది, తుదకు జయాన్ని కలగజేస్తుంది. సబూరి అనున్నది సుగుణములకు గని, మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ట, సబూరి అనునవి అన్యోన్యమైన అక్క చెల్లెండ్ర వంటివి. నా గురువు నా నుండి ఇతరమేమీయూ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థలయందు కాపాడేవారు. నేను వారితో కలిసియుండేవాడిని. ఒక్కొక్కప్పుడు వారిని విడిచియుండినను. వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడేవారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా మా గురువు తమ దృష్టితో పోషించేవారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉంటుంది, బిడ్డ తాబేలు రెండవ ఒడ్డున ఉంటుంది. తల్లి తాబేలు పిల్ల తాబేలకు ఆహారము పెట్టుట కానీ పాలిచ్చుట కానీ చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిస్తుంది, పిల్లలు ఎదిగి పెద్దవవుతాయి. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడారు. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమియూ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకం ఉంచుకో. మంత్రము గాని ఉపదేశము గాని ఎవరి వద్ద నుండగాని పొందుటకు ప్రయత్నించకు. నీ ఆలోచనలు, నీవు చేయి పనులు నా కొరకే వినియోగించు. నీవు తప్పక పరమార్థమును పొందిదవు. నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు, నేను నీవైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చుని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరి ఏమీ మాట్లాడను. ఏ సాధనములు గాని ఆరు శాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరం లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసములుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్తయనియు పూర్తిగా విశ్వసించు. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పతనాన్ని గ్రహిస్తారో, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని భావిస్తారో వారే ధన్యులు. ఈ ప్రకారంగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించారు. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసాన్ని మానుకున్నది. ఈ కథను జాగ్రత్తగా శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యతను సందర్భమును గుర్తించి హేమాడ్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపోయాడు. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని ఆపాద మస్తకం పులకరించింది. సంతోషంతో ఉప్పొంగిపోయాడు. గొంతుక ఆరిపోయింది. ఒక్క మాటైనా మాట్లాడుటకు చేత కాకున్నది. శ్యామ అతని స్థితిలో చూసి, ఏమి జరిగింది, ఎందుకు ఊరుకున్నారు, అట్టి బాబాలీలలు నీకెన్ని వర్ణింపవలను అని అడిగారు. అదే సమయంలో మసీదులో గంట మ్రోగింది. మధ్యాహ్నహారతి పూజ ప్రారంభమయ్యనని గ్రహించారు. కనుక వెంటనే శ్యామ హేమాడ్ పంతులిద్దరూ మసీదుకు వచ్చారు. బాపు సాహెబ్ జోగ్ అప్పుడే హారతి ప్రారంభించాడు. స్త్రీలు మసీదు నిండా ఉన్నారు. దిగువ ఖాళీ జాగాలో పురుషులు ఉన్నారు. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుతున్నారు. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంతు కూర్చున్నారు. వారిని చూచి బాబా హేమాడ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ ఇమ్మని అడిగారు. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములిచ్చిననియు శ్యామ ప్రత్యక్షముగా ఉన్నాడు కనుక అడగవచ్చనని అన్నాడు హేమాడ్ పంత్. బాబా ఇట్లన్నాడు, సరే మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటారు కదా, ఏం మాట్లాడుకున్నారో చెప్పండి. గంటల చప్పుడును మధ్యల శబ్దమును పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంతు బాబాకు జరిగిందంతయూ చెప్పుటకు ఆతురపడెను. తాను ముచ్చటించినదంతయూ తనకు చాలా ఆనందం కలిగించిందని, ముఖ్యంగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యం కలుగజేసిందని, దానిని విని బాబా లీలలు అగోచరములని తెలుసుకున్నానని, ఆ కథారూపంతో తన్ను బాబా ఆశీర్వదించారని హేమడ్ పంత్ చెప్పాడు. అప్పుడు బాబా, ఆ కథ చాలా అద్భుతమైనది, నీ వెటులు ఆనందించితివి, నాకా విషయము వివరములన్నీయూ చెప్పు అన్నారు. అప్పుడు హేమడ్ పంత్ తానింతకుముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనసునందు శాశ్వతమైన ప్రభావం కలిగించిందని చెప్పాడు. ఇది విని బాబా చాలా సంతోషించాడు. ఆ కథ నీకు నచ్చినదా, దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమాడ్ పంతును అడిగాడు. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించింది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగింది, సత్య మార్గాన్ని కనుగొనగలిగాను అని హేమాడ్ పంతు బదులు చెప్పాడు.